సంఘ క్రమశిక్షణ మార్గదర్శకాలు. ఆటగాళ్ళు ఆటల పోటీల్లో ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడు కానీ వారిని ఎన్నడనో ఆట ఆడించని కోచ్ గురించి నీవేమనుకుంటావు? లెక్కలు ఎలా చేయాలో చెప్తున్నాడు కానీ విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దని టీచర్ గురించి నీవేమనుకుంటావు? లేదా ఆరోగ్యం గురించి చెప్తున్నాడు కానీ క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పని వైద్యుని మాటేంటి? వీరంతా వారు చేయాల్సిన పనిని సగం మట్టుకే చేస్తున్నారని నీవనవచ్చు. ఆటల పోటీల శిక్షణలో ఎలా ఆడాలో చెప్పాల్సి ఉంటుంది, మరియు వారిని 1-2 సార్లు ఆడించడం కూడా అవసరమవుతుంది. లెక్కలు వివరించాలి మరియు సరిదిద్దాలి. వైద్యుడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలి మరియు వ్యాధులను ఎదుర్కోవడం కూడా తెలియజెప్పాలి. అంతే కదా, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు సంఘం సంగతి ఆలోచిద్దాం. సంఘంలో మంచి బోధలు బోధింపబడుతున్నాయి, విశ్వాసులు శిష్యులుగా తీర్చిదిద్దబడుతున్నారు, కానీ సంఘంలో సంఘ క్రమశిక్షణ లేదు. ఇలాంటి సంఘం గురించి మీరేమనుకుంటారు? ఇది మీకేమైనా అర్థమైందా? ప్రతి సంఘం బోధిస్తుంది, శిష్యులనుగా చేస్తుంది, కానీ సంఘ క్రమశిక్షణను కొన్ని సంఘాలు మాత్రమే అమలు చేస్తున్నాయి. సమస్య ఏంటంటే, సంఘ క్రమశిక్షణ లేకుండా శిష్యులను తీర్చిదిద్దే సంఘమును, కణితులను నిర్లక్ష్యం చేసే వైద్యుడును ఒక్కలాగే ఉన్నారు. సంఘంలో సంఘ క్రమశిక్షణను అమలు చేయకపోవడం వెనుక ఉన్న అయిష్టత నాకు అర్థమవుతుంది. ఇది ఎన్నో కారణాలను బట్టి కష్టమైన విషయంగా ఉంది. అయినప్పటికీ సంఘ క్రమశిక్షణ అమలు చేయుటకు గల అయిష్టత, మనలో అనేకులలో ఈ అయిష్టత ఉండుట, దేవునికంటే మనమే ఎక్కువ జ్ఞానవంతులమని, ప్రేమ గలవారమని, మనని గురించి మనమే నమ్ముతున్నామని సూచింపవచ్చు. ఎంతైనా దేవుడు ఆయన తాను ప్రేమించిన వారిని శిక్షించును లేదా క్రమశిక్షణలో పెట్టును, మరియు తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని హెబ్రీయుల రాసిన పత్రిక 12:5-6 వచనాల్లో చెప్తున్నాడు కదా. మరి దేవునికంటే మనకే ఎక్కువ తెలుసా? దేవుడు తన పిల్లలను వారి జీవితం, ఎదుగుదల మరియు ఆరోగ్యం కోసమని వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అనగా క్రమశిక్షణలో పెట్టుచున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. అవును, సంఘ క్రమశిక్షణ బాధాకరమైనదే, కానీ ఎంతో ప్రయోజకరమైనది. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖాకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను, సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11. విస్తారమైన నీతి మరియు సమాధానం, ఎంత చక్కని ఫలితం కదా. గులాబీ మొక్కల్లోని పనికిరాని రెమ్మలు, కొమ్మలు తొలగించడం ద్వారా గులాబీ పూగుత్తులు ఎలా ఎక్కువవుతాయో అలాగే సంఘ క్రమశిక్షణ చివరకు సంఘ ఎదుగుదలకు దారితీస్తుంది. దీనినే సంఘ క్రమశిక్షణ క్రైస్తవ శిష్యత్వంలో ఒక భాగమై ఉందని మరొక విధంగా చెప్పుకొనవచ్చు. శిష్యుడు మరియు శిక్ష లేదా క్రమశిక్షణ, ఇవన్నీ చాలా దగ్గరి బంధువులు. ఈ రెండు పదాలు కూడా విద్యా వ్యవస్థలో నుండి తీసుకునబడినవి. విద్యా ప్రపంచంలో నేర్పించడం ఉంటుంది మరియు సరిదిద్దడము ఉంటుంది. సంఘంలో నిర్మాణాత్మక క్రమశిక్షణ, ఫార్మేటివ్ డిసిప్లిన్, మరియు సంస్కరించే క్రమశిక్షణ, కరెక్టివ్ డిసిప్లిన్ ఉంటుందని ప్రస్తావించుకొనడం శతాబ్దాలుగా వస్తూనే ఉంది. ఈ మార్గదర్శకాల్లో సంఘ క్రమశిక్షణకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దీనిని చదివే వారికి పరిచయం చేయాలనేదే నా గురి. ఇందులో ఏమిటి, ఎప్పుడు, ఎలా మరియు ఎందుకు అనే పదాలు ఉపయోగించి సంఘ క్రమశిక్షణను వివరించాను. సంఘాన్ని సంస్కరించే సంఘ క్రమశిక్షణ అంటే ఏంటి? సంఘ క్రమశిక్షణ అనేది సంఘ సమాజం మరియు దాని సభ్యుల జీవితంలోని పాపమును సరిదిద్దే ప్రక్రియ లేదా పద్ధతి ఉంది. అనగా ఒకరిని ఏకాంతమందు మందలించడం ద్వారా పాపాన్ని సరిదిద్దడమని చెప్పుకొనవచ్చు. ఒకరి సంఘ సభ్యత్వాన్ని అధికారికంగా తీసివేయడం ద్వారా అతని పాపాన్ని సరిదిద్దడమని చెప్పవచ్చు. సంఘ క్రమశిక్షణను ఎన్నో విధాలుగా అమలు చేయవచ్చు, కానీ గురి మాత్రం ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం ద్వారా దేవుని ప్రజలు చేసిన అతిక్రమాలను సరిదిద్దడమే. పాపమును గురించిన ఈ దిద్దుబాటు ప్రతీకార చర్య కాదు, అదే దేవుని న్యాయమై ఉన్నట్టు శాసించడమూ కాదు. కానీ విశేషంగా అది నివరణాత్మకమైనదై, ముందుగా సూచించేదై, అభ్యంతరాలను ఊహించుకుంటూ సమాధానమివ్వడమై ఉంది. నివారణాత్మకము అనంటే అది ఆ వ్యక్తి మరియు సంఘ సమాజం కూడా పవిత్రతలో, అనగా దేవుని పోలికలో ఎదిగేట్టు సహాయం చేయడానికి ఉద్దేశింపబడిందని నా భావం. సంఘ సభ్యుడొకరు కొండములు చెప్తున్నారు, అంటే గాసిప్ చేస్తున్నారు, లేదా ఇతరులెవరికైనా అపకీర్తి కలిగే మాటలు చెప్తుంటే కొండములు చెప్పేవారు వాటిని మానేసి ఆ వ్యక్తి గురించి ప్రేమపూర్వకంగా మాట్లాడేట్టుగా మరొక సభ్యుడు ఆ పాపాన్ని సరిదిద్దాలి. దేవుడు అన్యాయంగా హాని కలిగించేట్టు మాట్లాడడు, అలాగైతే ఆయన ప్రజలు కూడా అన్యాయంగా హాని కలిగించేట్టు మాట్లాడకూడదు. సంఘ క్రమశిక్షణ ప్రవచనాత్మకమైనది, అది ముందుగానే సూచించేదై ఉంది, అనగా అది తప్పును లేదా పాపమును దేవుని సత్యపు వెలుగులో స్పష్టంగా చూపిస్తుందనేదే నా అర్థం. అది ఒక వ్యక్తి జీవితంలో కానీ లేదా సంఘ జీవితంలో కానీ ఉన్న క్యాన్సర్ లాంటి పాపమును అది పూర్తిగా తొలగింపబడినట్లు బట్టబయలు చేస్తుంది. మారువేషాలు వేయడంలో పాపము ఆరితేరిందే. ఉదాహరణకి కొండెములు చెప్పడం, భక్తిగల ఆందోళన అనే ముసుకు ధరించడానికి ఈ గాసిప్ ఇష్టపడుతుంది. ఆ వ్యక్తి గాసిప్ చేయడానికి సరైన కారణమున్నదని, శ్రద్ధతో కూడినవని అని కూడా అనుకోవచ్చు. ఆయనను శిష్యుడైన సంఘ సభ్యుడు పాపమును, అది పాపమై ఉన్నందుకు దానిని బయటపెడతాడు. ప్రతి సభ్యుడు తెలుసుకుని ప్రయోజనం పొందినట్లు అతడు పాపమును పాపం చేసిన వానికి మరియు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ముందు దానిని బయటపెడతాడు. సంఘ క్రమశిక్షణ అభ్యంతరాలను ఊహించి సమాధానమివ్వడమై ఉంది అని అంటే అది రానున్న మరింత గొప్ప తీర్పు గురించి హెచ్చరిస్తున్న చిన్న చిత్రం లేదా వివరమై ఉన్నదనేది నా అర్థం. ఈ హెచ్చరిక కృపతో కూడినదై ఉంది, అది లేకపోతే ఈ హెచ్చరికకు అర్థమే లేదు. ఒక విద్యార్థి నెల నెలా పెడుతున్న పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఆ విద్యార్థిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో ఆ టీచర్ పాస్ మార్కులు ఇస్తున్నాడు. అయితే సంవత్సరాంతపు పరీక్షల్లో ఫెయిల్ చేయబడ్డాడని అనుకుందాం, అప్పుడు ఏం ప్రయోజనం? ఇది కృపతో కూడిన కార్యం కాదు కదా. అదేవిధంగా పాపంలో పట్టబడిన వ్యక్తితో, జాగ్రత్త సుమా, నీవు ఇదే ప్రకారంగా చేస్తూ ఉంటే రాబో దినాల్లో ఇంతకంటే పెద్ద శిక్ష పడుతుంది, కనుక దయచేసి మానే అని సంఘ క్రమశిక్షణ ఆ వ్యక్తికి ప్రేమతో చెప్తుంది. మనుషులు క్రమశిక్షణను ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు, అది కష్టమనిపిస్తుంది. కానీ ప్రస్తుత కాల చిన్న చిన్న హెచ్చరికలతో పోలిస్తే రానున్న గొప్ప తీర్పు గురించి దేవుడు తన ప్రజలను ముందుగానే హెచ్చరిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప కనికరము గల దేవుడై ఉన్నాడు కదా. సంఘ క్రమశిక్షణ గురించి బైబుల్ వేదాంత పునాది. సంఘ క్రమశిక్షణ వెనుక విమోచన చరిత్రకు సంబంధించిన గంభీరమైన ఆలోచనలలో ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే పతనమైన దేవుని ప్రజలు ఆయన దయగల మరియు జీవమునిచ్చే పాలనను సృష్టి అందంతటను విస్తరిస్తూ మరొకసారి దేవుని స్వరూపం యొక్క ప్రతినిధులుగా వారిని పునరుద్ధరించుటే. ఆదాము హవ్వా దేవుని ప్రతినిధులై ఉండిరి, అలాగే ఇస్రాయేలు రాజ్యం కూడా. అయినను ఆదాము హవ్వలు తమ సొంత నియమ నిబంధనల ప్రకారం పాలించాలనే కోరిక చేత ప్రేరేపింపబడినందున దేవుని పాలనకు లోబడడంలో విఫలులయ్యారు. గనుక వారు దేవుని స్థలములో నుండి, ఏదేను తోటలో నుండి వెలగొట్టబడ్డారు. అలాగే ఇస్రాయేలీలు కూడా దేవుని చట్టమును పాటిస్తూ ఆయన గుణగణాలను ఇతర జనాంగాలకు కనపరచుటలో విఫలులయ్యారు, కనుక వారు చెరగా కొనిపోబడ్డారు. దేవుని స్వరూపమందు సృజింపబడిన జీవులముగా మన క్రియలు సహజంగానే అద్దం ముందు నిలబడ్డ వ్యక్తి రూపాన్ని అది చూపిస్తున్నట్లు ఆయనను చూపిస్తుంటాయి. సమస్య ఏంటంటే ప్రజలను ఆహ్లాదపరచడానికి, తమాషాకి మనుష్యులను తప్పుగా చూపించే అద్దాలలానే పతనమైన మానవజాతి దేవుని స్వరూపాన్ని వక్రీకరిస్తుంది, పాడు చేస్తుంది. ఉదాహరణకి పతనమైన మానవజాతి అబద్ధాలు మాట్లాడుతుంది, గనుక దేవుని మాటలను నమ్మలేమని లోకం చెప్పుకుంటుంది. యదా రాజా తదా ప్రజ అన్నట్టు సృష్టికర్త ఎలా ఉంటే ఆయన చేసిన సృష్టి కూడా అలాగే ఉంటుంది. అందుచేత ఆయన ప్రజలు అబద్ధికులు కాబట్టి ఆయన కూడా అబద్ధికుడే అని అనుకుంటుంది. ఇది ఎంత బాధాకరం ఆలోచించండి. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే ఆదాము సంతానమైన ఒక కుమారుడు, ఇశ్రాయేలు వంశంలో పుట్టిన ఒక కుమారుడు దేవుని ఆజ్ఞలను సంపూర్ణంగా పాటించారు. ఇతనే పౌలు అదృశ్య దేవుని స్వరూపి అని క్రీస్తుని వర్ణిస్తున్నాడు. కాబట్టి ఈ కుమారునితో ఐక్యపరచబడిన వారు అదే స్వరూపమును ధరించిన వారై ఉండాలని పిలుపు ఇవ్వబడుతుంది. సంఘ జీవితం ద్వారా దీనిని మహిమ నుండి అధిక మహిమకు మార్చబడడాన్ని మనం చూస్తాం. స్థానిక సంఘాలు ఈ లోకంలో దేవుని స్వరూపమును యథార్థంగానూ నిజాయితీతోనూ అంతకంతకు ఎక్కువగా చూపించే విశ్వాసులను కనుగొనడానికి ప్రజలు చేరుకునే స్థలాలై ఉండాలి. స్థానిక సంఘాల్లోనూ పరిశుద్ధతను, ప్రేమను మరియు ఐక్యతను లోకం కనులారా చూచినప్పుడు ప్రజలు దేవుడు ఇలా ఉంటాడు కదా అని చక్కగా అర్థం చేసుకుని ఆయనను స్తుతిస్తుంటారు. అలాగైతే సంఘ క్రమశిక్షణ తన సొంత సభ్యుడొకరు దేవునికి లోబడక దేవుని పరిశుద్ధతను, ప్రేమను లేదా ఐక్యతను చూపించనప్పుడు సంఘం చూపించే ప్రతిస్పందనై ఉంది. అది క్రీస్తు శరీరమై ఉన్న సంఘం యొక్క జీవితంలో తప్పుడు స్వరూపాలు తలెత్తుతున్నప్పుడు అద్దం మీది మరకలను తొలగించడానికి తుడిచినట్టు వాటిని సరిచేయడానికి చేయబడే ఒక ప్రయత్నమై ఉంది. సంఘ క్రమశిక్షణకై వాక్య రుజువులు. స్థానిక సంఘ సమాజాలు తమ సొంత సభ్యులను క్రమశిక్షణలో పెట్టుటకు యేసు మత్తయి 16వ అధ్యాయం 18వ అధ్యాయంలో సంఘానికి అధికారం ఇస్తున్నాడు. మత్తయి 16వ అధ్యాయం 18వ వచనంలో మొదట పేర్కొనబడిన భూలోకమందు బంధించడానికి, విప్పడానికి ఇవ్వబడిన శక్తిగల తాళాలు మత్తయి 18వ అధ్యాయం 15 నుండి 20వ వచనాల్లో స్థానిక సంఘ సమాజానికి ఇవ్వబడ్డాయి. ఈ విషయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు ఈ క్రింద జాగ్రత్తగా చూద్దాం. సంఘ క్రమశిక్షణ గురించి పౌలు తన పత్రికల్లో అనేక చోట్ల వర్ణిస్తున్నాడు. 1 కొరింథీ 5, 2 కొరింథీ 2వ అధ్యాయము, గలతీ 6, 1 ఎఫెసీ 5, 11 మొదటి తెసలోనిక 5, 14 2వ తెసలోనిక 3, మొదటి తిమోతి 5వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము మరియు టీతు 3వ అధ్యాయంలో మనం ఇది చూడొచ్చు. యోహాను సంఘ క్రమశిక్షణ గురించి 2వ యోహాను 10వ వచనంలో ప్రస్తావిస్తున్నాడు. ఇదే విషయం యూదా మనసులో కూడా తన పత్రికలోని 22, 23 వచనాల్లో ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా ఎన్నో వచనాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. యేసు గాని మరియు బైబిల్ గ్రంథకర్తలు కాని వారి శ్రోతలు తమ జీవితంలోని పాపాన్ని ఒకరికొకరు సరిదిద్దుకోవాలని చెప్పినప్పుడల్లా సంఘ క్రమశిక్షణనే వారి మనసులో ఉండింది. సంఘం సంఘ క్రమశిక్షణను ఎప్పుడు అమలు చేయాలి? ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే ఎవరైనా పాపం చేసినప్పుడు అని చెప్పవచ్చు. అయితే ఇదే సమాధానం కొంత వేరుగా కూడా ఉండవచ్చు. మనం అనాధికార సంఘ క్రమశిక్షణ అనగా ఇన్ఫార్మల్ డిసిప్లిన్ గురించి చెప్పుకుంటున్నామా, లేదా అధికారిక సంఘ క్రమశిక్షణ ఫార్మల్ డిసిప్లిన్ గురించి చెప్పుకుంటున్నామా? జే ఆడమ్స్ ప్రతిపాదించిన ఏకాంత దిద్దుబాటు పద్ధతిని ఉపయోగించాలా, లేక బహిరంగంగా సంఘమంతటి ముందు జరిపింపబడే దిద్దుబాటు పద్ధతిని ఉపయోగించాలా అనే దాని ఆధారంగా ఇది వేరుగా ఉంటుంది. ఏ పాపమైనా, అది ఎంత తీవ్రమైనదైనా కాకపోయినా, విశ్వాసులైన ఇద్దరు సహోదరుల లేదా సహోదరీల మధ్య ఏకాంతంగా సరిచేయవచ్చు. అలాగని సంఘ సభ్యుడు చేసే ప్రతి పాపం గురించి అతన్ని గద్దించాలని కాదు, కానీ పాపం ఎంత చిన్నదైనా ఇద్దరు క్రైస్తవులు వ్యక్తిగతంగా దాని గురించి ప్రేమతో ఒకరితోనొకరు చర్చించుకోవాలి అనే విషయం మనకు తెలియజేస్తుంది. ఏ పాపాల విషయంలో అధికారపూర్వకంగా లేదా సంఘమంతా కలిసి సంస్కరించే క్రమశిక్షణ అనగా కరెక్టివ్ డిసిప్లిన్ అమలు చేయాల్సి ఉంటుందనే ప్రశ్న వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. బైబిల్ జాబితాలు. కొందరు పాతకాలపు వేదాంతవేత్తలు సంఘం అధికారికంగా క్రమశిక్షణ అనగా ఫార్మల్ డిసిప్లిన్ అమలు చేయడం ఎప్పుడు తగిన సందర్భమవుతుందో చెప్పే జాబితాలను ప్రతిపాదించారు. ఉదాహరణకి సేవకుడైన జాన్ యాంగల్ జేమ్స్ 5 రకాలైన పాపాల విషయాల్లో ఈ క్రమశిక్షణ అమలు చేయబడాలని అన్నాడు. 1, అపకీర్తి పాలు చేసే అన్ని దుర్గుణాలు మరియు నీతిలేని పనులు. 1 కొరింథీ 5:11-13. 2, క్రైస్తవ సిద్ధాంతాలను ఒప్పుకొనకపోవడం. ఉదాహరణ గలతీ 1:2-3. 3, సంఘములో విభజనలు పురికొల్పుట. 3:10-14. 4, అక్కరలో ఉన్న సమీప బంధువుకు సహాయం చేయకపోవడం. 1 తిమోతి 5:8. 5, సమాధాన పడని వైరం. 18:7. ఈ రకమైన బైబిల్ జాబితాలు పేర్కొనబడిన విషయంలో సహాయకరంగా ఉంటాయి. పేర్కొనబడిన పాపములన్నీ తీవ్రమైనవి మరియు అవి బయటకు వ్యక్తమవుతుంటాయనే విషయము గమనించండి. అవి కేవలం హృదయములో దాగి ఉండే అంతర్గత పాపములు కావు. వాటిని కంటితో చూడొచ్చు, చెవులతో వినొచ్చు. ఇవి లోకాన్ని మరియు ఇతరులను క్రైస్తవ్యం గురించి తప్పుదోవ పట్టిస్తాయి. అయినను ఇలాంటి జాబితాలు బైబిల్లో ఎన్నడనూ పేర్కొనబడని అనేక పాపాలను తెలియజెప్పవు. ఉదాహరణకు అబార్షన్. సంఘ క్రమశిక్షణ గురించిన వాక్య భాగాలు ఏదైనా ఒక నిర్దిష్టమైన పాపమును పేర్కొనవచ్చు. ఉదాహరణకి 1 కొరింథీ 5:1 ఒకడు తండ్రి భార్యతో క్షీణించడం గురించి చర్చిస్తుంది. కానీ సంఘాలు ఈ ఒక్క పాపం విషయంలో మాత్రమే క్రమశిక్షణను అమలు చేయాలనేది ఖచ్చితంగా పౌలు భావం కాదు. ఇలాంటి ఉదాహరణల ద్వారా తెలుస్తున్న వివరాలు ఇతర పాపాలకు కూడా వర్తించవచ్చునని సంఘాలు వీటిని ఎలా అన్వయించాలి? బైబిల్ వివరాలను క్లుప్తంగా చెప్పాలంటే వెలుపటి, తీవ్రమైన మరియు మారుమనస్సు పొందని పాపముల సందర్భాల్లో అధికారిక సంఘ క్రమశిక్షణ ఫార్మల్ డిసిప్లిన్ అవసరమని చెప్పవచ్చు. పాపానికి రుజువు లేదా బయటకు కనిపించేదిగా తప్పనిసరిగా ఉండాలి. అది కంటికి కనబడాలి, చెవులకు వినబడాలి. సంఘాలు ఒకని హృదయములో దురాశ లేదా గర్వం ఉన్నదని అనుమానించిన ప్రతిసారి ఇలా చేస్తే విలవేయబడతావు, జాగ్రత్త అంటూ ఆ వ్యక్తిని మరుక్షణమే భయపెట్టొద్దు. అలాగని హృదయములో ఉండే పాపములు తీవ్రమైనవి కావని చెప్పడం లేదు. కానీ ఒకని హృదయం లోపల ఏముందో మనం చూడలేము, కానీ దేవుడు చూస్తాడు. మరియు హృదయములోని పాపములు చివరకు ఏదో ఒక దినాన ఏదో ఒక విధంగా బయటపడతాయి. 2, పాపము తీవ్రమైనదై ఉండాలి. ఉదాహరణ, ఒక సహోదరుడు ఒక సంఘటన గురించిన వివరాలను ఉన్నవి ఉన్నట్టు కాక పెద్దది చేసి చెప్పడం నేను గమనించవచ్చు. అప్పుడు నేను అతడు ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకొని ఈ విషయమై మందలించవచ్చు. కానీ అతడు దీనిని ఒప్పుకోకపోయినప్పటికీ నేను అతన్ని సంఘం ముందుకు లాగను. ఎందుకు లాగకూడదు? మొదటిగా, జరిగిన సంఘటనలకు పెద్దది చేసి చెప్పడం వంటి పాపం విగ్రహారాధన మరియు స్వీయ సమర్థన వంటి ఇంతకంటే ఎక్కువ ముఖ్యమైన మరియు కంటికి కనబడని పాపములలో వేలుని ఉంది. ఇలాంటి పాపముల గురించి చర్చించడానికి నేను ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా సమయం గడపాలని ఆశిస్తాను. 2, ఈ విధంగా సంఘ జీవితంలోని ప్రతి చిన్న పాపం విషయంలో తప్పు పట్టుతున్నట్లయితే అది చివరకు సభ్యులలో మతిస్థిమితం వచ్చేట్లు చేసి ఆజ్ఞల నియంతృత్వం అనగా లీగలిజం వైపు నెట్టవచ్చు. 3, సంఘ జీవితంలో అనేక పాపములను కప్పుటకు సహోదర ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. 1 పేతురు 4:8. ప్రతి పాపం గురించి విపరీతమైన లోతుల్లోకి త్రవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన విషయంలో దేవుడు అలా చేయలేదు. చివరగా, మారు మనస్సు పొందిన విషయంలో అధికారిక సంఘ క్రమశిక్షణ సరైనదై ఉంది. పాపములో తీవ్రంగా చిక్కుకొనిపోయిన వ్యక్తి బైబిల్లో దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల ఆధారంగా ఒంటరిగా ఉన్నప్పుడు మందలింపబడ్డాడు. అయినా కానీ అతడు ఆ పాపాన్ని మానేయడం లేదు, మానేయడానికి నిరాకరిస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అతడు యేసు కంటే ఎక్కువ ఆ పాపమునకే విలువనిస్తూ దానిని ప్రేమిస్తున్నాడు. దీనికి ఈ క్రింద చెప్పబడినట్లు ఒక విధమైన మినహాయింపు ఉండవచ్చు. సంస్కరించు సంఘ క్రమశిక్షణలో కరెక్టివ్ డిసిప్లిన్ నేను మొదటిసారి పాల్గొన్నప్పటి అనుభవంలో పైన పేర్కొనబడిన మూడు అంశాలు ఉన్నాయి. సరిచేయబడిన వ్యక్తి నాకు మంచి స్నేహితుడు మరియు ప్రతిరోజు ఇద్దరం కలిసి జాగింగ్ చేసేవాళ్ళం. ఆయనను అతడు లైంగిక పరమైన పాపపు జీవితం జీవిస్తున్నాడని ఒక లంచ్ సమయంలో అతడు చెప్పేంతవరకు నాకు కానీ సంఘానికి కానీ తెలియదు. ఇలాంటి విషయం గురించి బైబుల్ ఏం చెప్తుందో తెలుసా అని నేను అతన్ని వెంటనే అడిగాను. తెలుసు అన్నాడు. ఆయనను సమాధాన పడినట్టు చెప్పాడు. కానీ అతడు ఆ పాపములోనే కొనసాగాడు. అతడు మారు మనస్సు పొందాలని నేను బ్రతిమలాడాను. చివరికి ఇతరులు కూడా ఈ ప్రయత్నం చేశారు. కానీ అతడు మా అందరికీ ఒకే మాట చెప్పాడు, ఆ విషయంలో అదేం తప్పలేదు, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అని. ఇలా చాలా నెలల వరకు మా సంభాషణలు కొనసాగాయి. ఫలితం కనబడలేదు. చివరికి సంఘం అతన్ని అధికారికంగా సంఘ సహవాసంలో నుండి తొలగించింది. అతని పాపం తీవ్రమైనదై ఉండింది. అతను మారుమనస్సు పొందలేదు మరియు బాహ్యంగా అది కంటికి కనబడుచుండింది, చెవులకు వినబడుచుండింది. ఒకడు క్రైస్తవుడై ఉండుట అంటే ఏమిటో అనే విషయంలో అతడు చేస్తున్న పాపం సంఘంలో ఉన్నవారిని మరియు సంఘానికి వెలుపట ఉన్నవారిని తప్పుదారి పట్టిస్తుంది. ఇతన్ని ఒప్పించడానికి సంఘం వరుసగా చాలా నెలల వరకు ప్రయాసపడింది. మేము అతన్ని ప్రేమించాం. అతడు ఆ పాపమును విడిచిపెట్టి ఈ లోకం ఇవ్వగలిగిన అన్నిటికంటేనూ యేసే ఎక్కువ విలువైన వాడని అతడు తెలుసుకోవాలని ఎంతో ఆశించాం. ఆయనను అతడు మారాలనే ఉద్దేశం అతనిలో లేనట్టే దాదాపుగా స్పష్టమైంది. అతడు తాను పట్టిన పట్టును వదలలేదు. పాపం కావాలా లేక దేవుని వాక్యం కావాలా అనంటే అతడు పాపమునే ఎన్నుకున్నాడు. కనుక సంఘం అధికారిక సంఘ క్రమశిక్షణ చర్యను చేపట్టక తప్పలేదు. ఒక సంఘం సంఘ క్రమశిక్షణను ఎలా అమలు చేయాలి? దీనికి సంబంధించిన ప్రాథమిక వర్ణనను యేసు మత్తయి 18:15-17 వచనాల్లో సెలవిచ్చాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్తున్నాడు, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకరిని గాయపరచడం ఇద్దరు సహోదరుల మధ్య మొదలవుతుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సమాధానం కుదరాలి. కనుక దీనికి సంబంధించిన ప్రతిస్పందన మొదట ఈ ఇద్దరి మధ్య జరగాలి. దీనికి సంబంధించిన ప్రక్రియను లేదా పద్ధతిని యేసు 4 దశలుగా వివరిస్తున్నాడు. 1, సంబంధిత పాపం గురించిన సమస్య ఇద్దరి మధ్యనే పరిష్కరింపబడినట్లయితే దాని గురించి ముందుకు సాగనవసరం లేదు, అది అంతటితో అయిపోయినట్లే. 2, ఒకవేళ పరిష్కరింపబడనట్లయితే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు తన ఎడల పాపము చేయబడిన సహోదరుడు ఇంకా ఇద్దరు లేదా ముగ్గురిని తోడుకొని రావాలి. 18:16 యేసు ఈ పదజాలమును ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంలో నుండి తీసుకుంటున్నాడు. ఒకరిపై తప్పుడు నిందలు మోపబడకుండునట్లు ఈ చర్య ఉద్దేశింపబడింది. వాస్తవానికి చేయబడిన నేరం గురించి ఎలాంటి సందేహమున్నా అది బాగుగా విమర్శింపబడవలనని వాక్యం కోరుతుంది. అదేవిధంగా క్రైస్తవులు సత్యం మరియు న్యాయం గురించి చింతించువారై ఉండాలంటే అందుకు తగిన పట్టింపు లేదా శ్రద్ధ ఉండాలని యేసు భావించి ఉన్నాడని నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు చేయాల్సిన పనేంటంటే చేయబడిన పాపము నిజంగా తీవ్రమైనది మరియు అది బాహ్యమైనదని ధృవీకరించాలి. అలాగే పాపం చేసినవాడు నిజంగా పశ్చాత్తాప పడలేదని కూడా ధృవీకరించాలి. ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకురావడం వలన పాపం చేసిన వానికి బుద్ధి వచ్చినట్లు చేయగలదు. లేదా ఎవరైతే గాయపరచబడ్డారో ఆ వ్యక్తి అంతగా నొచ్చుకోని అవసరం లేదని తెలుసుకునేట్లు ఇది అతనుకు సహాయకరంగా ఉంటుంది. ఈ దశకు మరియు దీని ముందటి దశలో ఇరు వర్గాలు చాలాసార్లు కలుసుకొని సంభాషించవలసి రావచ్చు. పరిస్థితిని బట్టి వివేకంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. 3. ఇద్దరు ముగ్గురు సాక్షుల జోక్యం వలన కూడా ఎటువంటి పరిష్కారం కుదరనట్లయితే బాధితుడు ఈ విషయాన్ని సంఘానికి తెలపాలని కోరుకుంటున్నాడు. నా సొంత సంఘంలో ఇదే పద్ధతి సంఘ కాపరుల ద్వారా చేయబడుతుంది. ఎందుకంటే సంఘ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రభువు సంఘానికి కాపరులను సమకూర్చాడు. తీవ్రమైన బాహ్య లక్షణాలు గల మరియు మారుమనసు పొందని, అనగా పశ్చాత్తాపపడని పాపము చేసిన వ్యక్తి పేరును కాపరులు ప్రకటిస్తారు. వారు ఆ పాపము గురించి చాలా క్లుప్తంగా వివరిస్తారు. అది ఇతరులు తొట్టిల్లకుండాలని, అలాగే ఆ వ్యక్తి కుటుంబమునకైనా అనవసరమైన ఇబ్బంది కలగజేయకూడదన్నట్టుగా వివరింపబడుతుంది. ఇదే పద్ధతి ప్రకారం సంఘం పాపం చేసిన వ్యక్తిని కనుక్కొని ఆ వ్యక్తి పాపం విషయంలో మారుమనసు పొందినట్లు ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తిని ఒప్పించడానికి 2 నెలల సమయం ఇవ్వబడుతుంది. సంఘ క్రమశిక్షణలో చివరి దశ 4. ఆ వ్యక్తిని సహవాసములో నుండి లేదా సంఘ సభ్యత్వంలో నుండి తొలగించుట, అనగా ఆ వ్యక్తి ప్రభుభోజన సంస్కారములో కూడా పాల్గొనకూడదని అర్థం. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. మత్తయి 18:17. అతనిని దేవుని నిబంధన ప్రజలకు విలుపులుగా ఉన్న వ్యక్తిగా ఎంచాలి. క్రీస్తు యొక్క నిబంధన భోజనం, అనగా ప్రభు బలలో పాల్గొనకూడని వాణిగా ఎంచాలి. అయితే అతడు సంఘ కూడికలకు హాజరయ్యేట్లు ప్రోత్సహింపబడవచ్చు. ఇవ్వబడిన 2 నెలల కాలములో ఆ వ్యక్తి మారినట్లయితే, ఆ పాపమును విడిచిపెట్టడానికి నిరాకరించినట్లయితే మా సొంత సంఘం ఈ చర్యను తీసుకుంటుంది. 2 నెలలు అనేది ఖచ్చితమైన సంఖ్య కాదు. ఏదైనా ఒక పరిస్థితిలో ఈ 2 నెలల సమయాన్ని తగ్గించవచ్చు లేదా పొడిగించవచ్చు. ఎందుకని కొన్నిసార్లు సంఘ క్రమశిక్షణ వేగం తగ్గించాలి లేదా పెంచాలి? కొన్నిసార్లు ఈ సంఘ క్రమశిక్షణ ప్రక్రియ నిదానంగా సాగుతుంది. ఉదాహరణకి, అపరాధం చేసిన వ్యక్తి తన తప్పులో నుండి బయటపడడానికి ప్రయత్నించుటకు కొంత ఆసక్తిని కనుపరిచినప్పుడు నిదానంగా కొనసాగుతుంది. అతడు ఏం పాపం చేశాడు, దాని లక్షణమేంటి అనేది మాత్రమే కాదు, కానీ పాపి యొక్క స్వభావం ఎలాంటిదని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే వేరువేరు పాపుల విషయంలో వేరువేరు పద్ధతులు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ఉదాహరణకి పౌలేమంటున్నాడు, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండి. 1 థెస్సలొనీకా 5:14. కొన్నిసార్లు మనుషులు అక్రమంగా నడుచుకుంటున్నారో లేదా వారి పాపము పట్ల ఉదాసీనంగా ఉంటూ ఎవరేం చెప్పినా పట్టించుకునడం లేదో, లేదా వారు నిజంగానే బలహీనులై ఉన్నారో వెంటనే బయటపడదు. నేను ఒక సహోదరుని సరిదిద్దుటకు చేసిన ప్రయత్నం నాకింకా జ్ఞాపకం ఉంది. అతడు ఒక విధమైన వ్యసనానికి బానిసయ్యాడు. అతడు తన నైతిక లోపాల విషయం కుంటి సాకులు చెప్తున్నాడో, లేదా అతని ఆత్మ నిజముగానే బలహీనమై సంవత్సరాల కొలది చేస్తున్నందుకు తన ఆత్మనే బండబారినట్లయిందో, లేదా ఆ పాపము చేయకుండా ఉండడానికి అతడు ఎందుకంత కష్టపడుతున్నాడో నాకు చాలా కాలం వరకు ఖచ్చితంగా అర్థం కాలేదు. ఇలాంటి ప్రశ్నలకు వచ్చే జవాబులు క్రమశిక్షణ విషయమై తుది నిర్ణయానికి ఎంత త్వరగా రావాలో లేక సమయం తీసుకోవాలో తప్పక ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియను త్వరగా ముగించాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు మత్తయి 18లో యేసయ్య వివరించిన 1-2 దశలు పాటించకుండా విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమశిక్షణ పద్ధతిని వేగవంతం చేయడానికి అధికారమిచ్చు స్పష్టమైన బైబుల్ అనుమతులు 2 ఉన్నాయి. 1, సంఘములో విభజనలు. 2, బహిరంగ అపకీర్తి, అనగా సంఘానికి ఆవల సమాజంలో క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచే పాపం. మొదటి దాని గురించి పౌలు ఇలా చెప్తున్నాడు, మతభేదములు కలిగించు మనుషునికి 1:2 మారుడు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుమ. తీతుకు 3:10. ఈ సందర్భంలో పౌలు మనసులో ఏ విధమైన పద్ధతి ఉండిందో పూర్తిగా స్పష్టంగా తెలియడం లేదు. కానీ సంఘక్షేమము దృష్టిలో ఉంచుకొని విభజనలు చేయువారి విషయంలో సంఘం వీలైనంత త్వరగా మరియు ఒక స్థిరమైన నిర్ణయంతో ప్రతిస్పందించాలని అతని మాటలు చెప్తున్నాయి. 1 కొరింథీ 5 చూస్తే ఇంకా వేగవంతమైన పద్ధతి కనబడుతుంది. బహిరంగంగా అపకీర్తి పాలు చేయు, పాపం చేసిన వ్యక్తిని క్రైస్తవేతర సమాజం కూడా ఆమోదించని పాపం చేసిన వానిని సంఘం వెంటనే తొలగించాలని పౌలు చెప్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి ఆ విషయంలో మారుమనస్సు పొందవచ్చు గనక అతన్ని ఒక్కసారి హెచ్చరించండని కూడా సంఘానికి చెప్పడం లేదు. అట్టి వానిని సాతానుకు అప్పగింపవలనని సూటిగా చెప్తున్నాడు. మారుమనస్సు పొందడం గురించిన ప్రశ్నను ఎందుకు విడిచిపెట్టాలి? అతనికి మరొక తరుణం ఎందుకు ఇవ్వకూడదు? పౌలు అలాగంటున్నాడంటే అతనికి మారుమనస్సు గురించి లేదా మరొక తరుణం ఇవ్వడం గురించి ఆసక్తి లేదని కాదు, కానీ విశేషంగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు అతన్ని తొలగించమని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి నిజంగా మారుమనస్సు పొందినట్లు, అనగా పశ్చాత్తాపపడినట్లు రుజువు చేస్తే సంఘం తప్పక అతన్ని చేర్చుకొనాలనే పౌలు తెలియపరుస్తున్నాడు. 2 కొరింథీ 2:5-8 మనం ఇదే చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అతని పాపం అందరికీ తెలిసిపోయింది. క్రీస్తు అంటే ఇదేనేమో అని అర్థం చేసుకునే అవకాశం అతనిచ్చాడు. కాబట్టి సంఘం కూడా బహిరంగంగా అందరికీ తెలిసేట్టు దీనిని మేము అంగీకరించాం, క్రైస్తవులు దీనిని చేయరు అని ప్రకటించే చర్య తీసుకోవాలి. 1 కొరింథీ 5 ఆ వ్యక్తి పాపము చేస్తున్నాడో లేదా అనే దాని ప్రస్తావన లేదు. ఈ విషయం అందరూ అంగీకరించిన వాస్తవమై ఉండింది. ఏదైతేనేమి, అది అపకీర్తి పాలు చేసే పాపమైనప్పటికీ అది జరిగిందో లేదో అనే ఒక ప్రశ్న సందేహం తలెత్తినప్పుడు దీని గురించి క్షుణ్ణంగా ఆరా తీయడానికి సంఘం కావాల్సినంత సమయం తీసుకోవాలి. మత్తయి 18 యేసు చెప్పింది కూడా అదే కదా. ఉదాహరణకి, ఒకడు తనకు ఒప్పగింపబడిన సొత్తును అపహరించాడంటూ వినబడుచుండు వదంతుల ఆధారంగా ఒక సంఘం అతనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు. 3 నెలల తర్వాత ఇదే కేసు కావలసినన్ని రుజువులు లేనందుకు కోర్టులో కొట్టివేయబడుతుంది. అలాగైతే క్రమశిక్షణ గురించి త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు సంఘం ఆలోచించాల్సిన 2 విషయాలేంటి? సంఘం తన క్రమశిక్షణ గురించిన నిర్ణయానికి ఈ క్రింది సందర్భాలలో త్వరగా రావచ్చు. 1, సంఘం ఐక్యతకు భంగం కలగవచ్చుననే తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు, లేదా 2, చేయబడిన పాపం సమాజంలో క్రీస్తునామానికి గొప్ప అపకీర్తి కలగజేస్తుందనుకున్నప్పుడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా సరిగ్గా ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి ఖచ్చితమైన సూత్రం అంటూ ఏదీ లేదు. కాబట్టి ఇలాంటి కష్టమైన విషయాలను పర్యవేక్షించడానికి సంఘం భక్తిపరులైన కాపురులను కలిగి ఉండాలి. సంఘ సభ్యత్వం నుండి తొలగింపబడి ప్రభుభోజన సంస్కారంలోనైనా పాల్గొననివ్వబడని వ్యక్తి వారంలో జరిగే ప్రతి కూడికకు హాజరుగుచుండవచ్చునో లేదో, మరియు వారు అట్టి వ్యక్తితో మాట్లాడొచ్చా, కలవచ్చా, ఇంటికి ఆహ్వానించొచ్చా మొదలగు విషయాల్లో ఎలా మెలగాలో అని సంఘ సభ్యులు తరచుగా ఆశ్చర్యపడుతుంటారు. ఈ విషయం క్రొత్త నిబంధనలో అనేక చోట్ల తెలుపబడి ఉంది. మరియు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా మెలగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మా సొంత సంఘంలోని కాపరులు ఇచ్చిన సూచనలు సామాన్యంగా 2 రకాలుగా ఉన్నాయి. మారుమనస్సు పొందని, అనగా పశ్చాత్తాపపడని వ్యక్తి కూడికకు వచ్చి సంఘ సమాజానికి భౌతికంగా ఏదైనా హాని కలిగించవచ్చునేమో అనే సందేహం తలెత్తే సందర్భం మినహాయిస్తే ఆ వ్యక్తిని కూడికకు ఆహ్వానించవచ్చు. ఆ వ్యక్తి దేవుని వాక్యం వినడం కన్నా శ్రేష్టమైన స్థలం మరొకటి ఏముంటుంది చెప్పండి? సంఘ క్రమశిక్షణ క్రింద ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కుటుంబ జీవితం గురించి బైబిల్ కర్తవ్యాలను, ఉదాహరణకి పిల్లల పెంపకం, బాప్తిస్మం, కుటుంబ సభ్యుల సంరక్షణ, భార్యాభర్తల బంధం ఇవన్నీ నిశ్చయంగా నెరవేరుస్తూ ఉన్నప్పటికీ సంఘ క్రమశిక్షణ క్రింద ఉన్న వ్యక్తితో సంఘ సభ్యులు కలిగి ఉన్న సంబంధాల ధోరణి లేదా తీరులో చెప్పుకోతగ్గ మార్పు ఉండాలి. పరస్పర సంభాషణలు, అప్పుడప్పుడైనా మాట్లాడాలి కదా అన్నట్టు కానీ స్నేహంగా కాక అవి ఎక్కువగా ఆ వ్యక్తి మారు మనస్సు పొందేట్లు ప్రోత్సహించే ఉద్దేశం కలవయి ఉండాలి. ఆ వ్యక్తి యథార్థంగా మారు మనస్సు పొందాడను రుజువులు కనబడినప్పుడు సంఘములో మళ్ళీ చేర్చుకునడం అనేది జరుగుతుంది. యథార్థమైన మారు మనస్సు అనేది పాపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు అది సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకి, తన భార్యను విడిచిపెట్టిన భర్త విషయంలో మారు మనస్సు అనగా పశ్చాత్తాప పడడం అంటే యథాప్రకారంగా తన భార్యతో కలిసి ఆనందంగా జీవించడమే. మరికొన్నిసార్లు పాపముపై పోరాడాలని ఒక క్రొత్త శ్రద్ధను కనపరచినంతగా ఆ పాపమును పూర్తిగా జయించేంతగా మారు మనస్సు పొందినట్లు కనిపించకపోవచ్చు. ఉదాహరణకు, వ్యసనానికి బానిసైన వ్యక్తి. యథార్థంగా ఒకరు మారు మనస్సు పొందారని చెప్పడం కష్టం. దానికి ఎంతో జ్ఞానం అవసరమవుతుంది. ఎంత జాలి కనుపరిస్తే అంతే స్థాయిలో ముందు జాగ్రత్తను కూడా పాటించాలి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించడానికి కొంతకాలం గడిచిపోవాల్సి ఉంటుంది. అయితే మరీ ఎక్కువ సమయం కాదు. మారు మనస్సు పొందిన వ్యక్తిని సంఘములోనికి చేర్చుకొని సంఘ సభ్యత్వమిచ్చి ప్రభుభోజన సంస్కారములో పాల్గొనటకు అనుమతించిన తరువాత ఇక మీదట అర్హత పరీక్ష కాలమని గాని లేదా సంఘ సభ్యులకున్న సకల హక్కులు లేనివాణిగా చూడడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ జరగకూడదు. విశేషంగా సంఘం ఆ వ్యక్తిని క్షమించిన విషయం సంఘం అంతటి ముందు ప్రకటింపబడాలి. అతని పట్ల గల ప్రేమను ధృవీకరించాలి మరియు పండగ చేసుకోవాలి. క్రమశిక్షణను సంఘం ఎందుకు పాటించాలి? సంఘ క్రమశిక్షణను పాటించడానికి మొదలుపెట్టినప్పుడు కష్టతరమైన మరియు ఎలా చేయాలో బైబిల్లో లేని కొన్ని నిజ జీవిత పరిస్థితులను అది తరచుగా ఎదుర్కొంటుంది. గనుక అధికారపూర్వక సంఘ క్రమశిక్షణ అవసరమవుతుందో లేదో, ఈ ప్రక్రియ ఎంతకాలం కొనసాగాలి, లేక పాపం చేసిన వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడని చెప్పడం మొదలగు విషయాల్లో సంఘం ఎల్లప్పుడూ స్పష్టంగా ఎరిగి ఉండలేదు. సంఘ సభ్యులు మరియు సంఘ కాపరులు కలిసి ఇలాంటి కష్టతరమైన సమస్యల గురించి ఆలోచించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంఘం అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు నామాన్ని మరియు ఆయన మహిమను కాపాడుటకు పిలువబడిందని జ్ఞాపకముంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘ క్రమశిక్షణ మౌలికంగా క్రీస్తును మహిమపరచడానికై ఉంది. అలాగే ఒక వ్యక్తి జీవితం క్రీస్తును తప్పుగా చూపిస్తూనే తమ నోటి మాటలతో మాత్రం క్రీస్తును విశ్వసిస్తున్నాను అంటే సంఘంగా ఇంకా వారిని విశ్వాసులుగా ధృవీకరిస్తూనే ఉండాలా వద్దా అనే విషయం గురించినదై ఉంది. పాపాలు, అవి చేయబడిన పరిస్థితులు చాలా వేరువేరుగా ఉంటాయి. కానీ సంఘ ఆలోచనలో ఒక విషయం ఎల్లప్పుడూ అన్నిటికంటే ముందుండాలి. అదేంటంటే, ఒకరు చేసిన పాపం మరియు దాని పట్ల సంఘ ప్రతిస్పందన క్రీస్తు యొక్క పవిత్రమైన ప్రేమను ఎలా ప్రతిబింబిస్తాయి? ఎంతైనా సంఘం క్రీస్తు మహిమను గురించి శ్రద్ధ వహిస్తుందంటే క్రైస్తవేతరుల మేలు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. కనుక సంఘం తన క్రమశిక్షణను అమలు చేయనప్పుడు ఆ సంఘానికి లోకానికి తేడా ఏమీ ఉండదు. సంఘం కూడా లోకములానే కనబడుతుంది. సంఘం మనుష్యుల చేత త్రొక్కబడుటకే పనికి వచ్చును. దాని సారమును కోల్పోయిన ఉప్పు వలె ఉంటుంది. చీకటిలో కొట్టుమిట్టాడుతూ నశించిపోతున్న లోకానికి సంఘం ఏమాత్రమును సాక్ష్యమై ఉండదు. అంతేకాదు, క్రీస్తు మహిమ గురించి సంఘం శ్రద్ధ వహిస్తుందంటే సంఘములోని సభ్యుల మేలు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. క్రైస్తవులు యేసును పోలిన వారై ఉండాలని కోరుకోవాలి. కనుక సంఘ క్రమశిక్షణ పవిత్రమైన ఆయన నామమును స్పష్టంగా కాపాడడానికి సహాయపడుతుంది. అధికారపూర్వక క్రమశిక్షణా చర్య తీసుకోబడినప్పుడల్లా సభ్యులు వారి సొంత జీవితాల్లో మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సంఘ సభ్యులకు గుర్తు చేయబడుతుంది. పాస్టర్ జేమ్స్ గారు దీనంతటి సారాంశమును చక్కగా ఇలా చెప్తున్నాడు. సంఘ క్రమశిక్షణలో గల అనుకూలతలు, మేళ్లు స్పష్టంగా ఉన్నాయి. అది విశ్వాస భ్రష్టులైన వారిని మళ్లీ చేర్చుకుంటుంది, వేషధారులను గుర్తిస్తుంది, ఆరోగ్యకరమైన ఆశ్చర్యమును సంఘమంతరా వ్యాపింపజేస్తుంది, మెలకువగా ఉండుటకును ప్రార్థన జీవితం గురించి ఎక్కువగా ప్రోత్సాహమనిస్తుంది, మానవుల బలహీనత గురించి వాస్తవాన్ని మరియు దాని వలన కలుగు ఫలితాలను మన సందేహాలను మించి రుజువు చేస్తుంది. ఇంతేకాక దుర్నీతికి విరోధంగా బహిరంగంగా సాక్ష్యమిస్తుంది. క్రీస్తు మహిమ గురించి సంఘం శ్రద్ధ వహిస్తుందంటే పాపములో పట్టబడిన వ్యక్తి మేలు, శ్రేయస్సు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నట్లే. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు పాపము చేసిన వారిని సంఘము నుండి తొలగించడం అత్యంత ప్రేమతో కూడిన పని అని పౌలుకి తెలుసు. సంఘం సంఘ క్రమశిక్షణను ఎందుకు అమలు చేయాలి? ఒక వ్యక్తి యొక్క మేలు, శ్రేయస్సు కొరకు, క్రైస్తవేతరుల మేలు కొరకు, సంఘ మేలు కొరకు మరియు క్రీస్తు మహిమ కొరకు అమలు చేయాలి. ఈ ప్రాథమిక లక్ష్యాలను మనస్సులో ఉంచుకోవడం ద్వారా కష్టమైన ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి సంఘం మరియు సంఘ కాపరులు మన జ్ఞానం మరియు ప్రేమ ప్రయోజనపడవని, దేవుని జ్ఞానం మరియు ఆయన ప్రేమే జయిస్తాయని తెలుసుకుని వాటిని చేయడానికి సహాయకరంగా ఉంటుంది.